अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लां अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति శుక్లాం.
ప్రభువుగా పరిపాలిస్తున్నప్పుడు నేను వచ్చినప్పుడు నాకు టీవీగా పెడుతూ ఉంటే ఎంత ప్రసాదం పెట్టారు గౌరవంగా. ఇప్పుడు నేనే బిచ్చగాడిగా వచ్చాను. నా పరిపాలనలో ఇక మీదట నేను భవిష్యత్తులో రాజునంటూ అయితే బిచ్చగాళ్ళకు ముందు ప్రసాదం పెట్టిస్తాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని జ్ఞానోదయమైంది. ఈయనకి జ్ఞానోదయం చేయడానికి కూడా భగవంతుడికి కష్టం ఇచ్చాడేమో, లేకపోతే రాజుగారికి తెలియదుగా. రాజుగారికి తెలియకపోతే, ఈ సామాన్యుల కష్టాల గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఆయన మంచి పనులు చేసేవాడు కాదు. సహజంగా బాగా పుట్టుకతో కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, జీవితంలో కష్టం లేకుండా పెరుగుతారు. అటువంటి వాళ్ళకి ఈ సామాన్యుల కష్టాలు తెలియవన్నమాట. ఓ దరిద్ర పార్టీ ఉందిలేండి భారతదేశంలో, ఏళ్ల తరబడి అదే పరిపాలించి భారతదేశాన్ని సర్వనాశనం చేసింది. ఆ పార్టీలో ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడి కష్టం అంటే ఎందుకు వస్తుంది? ఎప్పుడు చూసినా ఆ ఏసీ రూములో పెరుగుతాడు. దాంతో వాడికి పేదవాళ్ళు అంటే అవగాహన ఉండదు, సామాన్యులంటే ద్వేషం వాళ్ళకి. అలాంటి వాళ్ళని కొద్ది రోజులు దరిద్రుని చేసి పారేసామంటే, వీధులు ముష్టెత్తుకునేలా చేస్తే అప్పుడు సంపద అంటే ఏమిటి, తక్కిన ప్రజల కష్ట సుఖాలంటే ఏమిటో తెలుస్తాయి. శంకర భూపాలుడు బాధపడలే సుమా, ఈశ్వరుడు నాకు ఈ రోజున ఒక గొప్ప కనువిప్పు కలగజేశాడు. నేను రాజుగా ఉన్నప్పుడు ఎంతోమంది నా వల్ల పేదవాళ్ళు కష్టాలు పడ్డారు. నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు పేదవాళ్ళని మెడబట్టు గెంటి రాజభటులు నాకు ప్రత్యేక దర్శనం ఇప్పించారు, ప్రసాదం పెట్టించారు. దానివల్ల ఎంతోమంది సామాన్యులు తిండి లేక అలమటించిపోయారు. ఇప్పుడు నేను అలాంటి బాధకి గురయ్యాను కనుక భవిష్యత్తులో నేను రాజునవ్వడం జరిగితే ఇలాంటి పేదవాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్యూ పెట్టి వాళ్ళకి దర్శనాలు ప్రసాదాలు ఇప్పిస్తాను. ఇది త్రికరణ శుద్ధిగా చేస్తున్నటువంటి శపథం అని ఈశ్వరుడి సన్నిధానంలో అనుకున్నాడు. సరే పాప ఈయన మొత్తం మీద ముష్టివాళ్ళ లైన్లో పంపారు. ఆలయంలోనే వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకున్నాడు. ఒరే చేతులు కాదురా పట్టడం, పేదవాళ్లే ఉన్నావు, ఆ పైన చిరిగిపోయిన చెంగిలా పెట్టు, అందులో ఎక్కువ పడుతుంది అన్నాడు ఒక అర్చకుడు. పాప ఈయన అలాగేనని ఈ పై కండువ, పాడైపోయిన కండువ ఇలా పెట్టాడు. ఆ కండువలో ఆ గుడ్డలో ఇంత అన్నం పులిహేర ఆ పాయసం వేశారు. పక్కకెళ్ళి ఆప్యాయంగా కళ్ళకు అద్దుకుని ఈశ్వర ప్రసాదం తిన్నాడు. ప్రాణం లేచి వచ్చిందిట. ఒక విధంగా దుర్భరమైన బాధ ఆయన జీవితంలో కదా. ఒక మహారాజు, ఒక చక్రవర్తి, అందులో మామూలు చక్రవర్తి, చంద్రవంశంలో పుట్టిన చక్రవర్తి, ఆ ప్రసాదం కోసం అందరితో పాటు నిలబడి అది కూడా పాడైపోయిన పై ఉత్తరీయంలో పెట్టుకు తినవలసి వచ్చింది. బంగారపు కంచం లేదు, ఇప్పుడు గొడ్డలో తిన్నాడు ఆయన పాపం. ఆ తిన్న తర్వాత శరీరానికి శక్తి వచ్చింది. ఆ దగ్గరలోనే ఓ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. చెట్టు కింద పడుకుని కాసేపు గాఢంగా నిద్రపోయాడు. ఇంతలో ఎవరో వీపు మీద తట్టినట్టయి టక్కన లేచి చూశాడు. ఒక ఆయన కొంచెం పొట్టిగా ఉన్నాడు, కొద్దిగా బొజ్జుంది, మహాకాంతితో ఉన్నాడు, మంచి జటాజోటాలు ధరించాడు, ఆపాదమస్తకం విభూతి పూసుకున్నాడు, నుదుట తెల్లని విభూతి రేఖలు మెరిసిపోతున్నాయి. ఆయన మెడ నిండా రుద్రాక్షలే, చెవులకు కూడా రుద్రాక్ష పోగులు, జటాజోటానికి రుద్రాక్షమాలలు ఉన్నాయి. అటువంటి ఆయన కనబడగానే ఏదో తెలియని భక్తితో ఈయన పాదాలకు నమస్కరించాడు. రాజుగారు ఆ పొట్టిగా ఉన్నటువంటి ఋషికి నమస్కరించగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ, మహారాజా బాధపడుతున్నావా అనగానే, నేను ఇంకా మహారాజుని ఏమిటండి, దెప్పుతున్నట్టున్నారు తమరెవరు, అన్నీ పోయాయండి, ఆ రోజులు పోయాయండి, ఇప్పుడు మహారాజుని కాదండి ఉట్టి తరాజునండి, నా బుర్రంతా బూజండి అన్నాడు ఆయన. అనగానే, రాజా రాజ్యం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఆడంబరాలు లేకపోయినా, నువ్వు నాకంటికి ఎప్పుడూ రాజువే, నీకు రాజ్యం తప్పదు అనగానే ఈయన ఎవరో కారణజనుడు అనుకుని అసలు నేను రాజునని మీకు ఎలా తెలిసిందండి అన్నాడు. అప్పటికి వెలిగింది దీనికి, నిద్రట్లో ఉలిక్కిపడి ఇచ్చాడు కదా, కొంతమంది గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఇలా తట్టే ఉంటే ఇల్లు ఉలిక్కిపడిపోతారు. అలాంటి ఉలికిపాటులో ఉన్న ఈయన ఇప్పుడు కొంచెం సవరించుకుని తనను తాను సర్దుకుని, అసలు నేను రాజునని ఎలా తెలిసిందంటే వారి పిచ్చివాడా నువ్వు, నీ జాతకం నాకు తెలుసు, నీ కష్టం వచ్చిందని బాధపడకు, కష్టాలు కలకాలం ఉండవు, నీ అదృష్టవశాత్తు కపిల తీర్థంలో స్నానం చేసావు, అదిగో కాలినడకన కొండ మీదకి వెళ్ళడానికి మార్గం, ఆ మార్గం అమ్మటా వెళ్ళు, అది భూలోక వైకుంఠం వెంకటాద్రి. ఆ వెంకటాద్రి పైకి వెళ్ళగానే అక్కడ స్వామి పుష్కరిణి అనే ఒక పవిత్ర తీర్థం ఉంది, అందులో స్నానం చెయ్యి. అక్కడ ఒడ్డు మీద పుష్కరిణి తీరంలో భూవరాహస్వామి వారి ఆలయం ఉంది, భక్తితో అక్కడ నమస్కరించుకో ఆయనకి. నిర్మలాత్మక మదియందు నీవు ధైర్యముందు చింతింపకి తటికి నొత్తరముగ క్రోశ దూరాన వెంకట కుధరవరము వెలుగుచున్నది అటకు వేవేగపుము. నీవు నిర్మలాత్మకుడివి, ఇదివరకు నీలో కొంత అహంకారం ఉండేది, అహంకారం ఉన్నప్పుడు నేను నిన్ను రాజాని పిలిచేవాడిని కాదు, ఇప్పుడు అహంకారం ఉడిగిపోయి సమస్త ప్రాణులకి భవిష్యత్తులో అన్నం పెట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్నావు గనక స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు వెయ్యవు, అందుకే నిన్ను అనుగ్రహించడానికి నేను వచ్చాను. ధైర్యంగా ఉండు, కొండెక్కు, పై ప్రాంతంలో ఉన్న భూవరాహస్వామి దర్శనంతో నీ దోషాలన్నీ పోతాయి. నేను నీకు ఒక గొప్ప మంత్రాన్ని ఇస్తాను, అదే వ్యూహలక్ష్మి మహామంత్రం. ఈ కొండ మీద సామాన్యుడు, కష్టాల్లో ఉన్నవాడు, దరిద్ర బాధతో ఉన్నవాడు, ఇంకా అనేక అనేక రోగబాధలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ బాధల నుంచి తక్షణం విముక్తి కలిగించి వారికి సకల సుఖాలను ప్రసాదించి, సంపదలను ప్రసాదించి, ఆనందాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఏకైక మంత్రం వ్యూహలక్ష్మి మంత్రం. ఆ మంత్రం నీకు ఇప్పుడే ఉపదేశిస్తున్నాను, పో పైకి వెళ్ళి చేసుకో అనగానే ఈయన ఆయనకి సాష్టాంగ పడ్డాడు. పొద్దున మీ అందరికీ కూడా చెప్పాను కదా, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మీ విష్ణు వక్షస్థిత ఏ రమా ఏ ఆశ్రిత తారక ఏ నమో వన్నిజా ఏ నమః. ఈ మంత్రాన్ని ఆ పొట్టిస్వామివారు ఈ పెద్ద స్వామివారికి రాజుగారికి ఉపదేశించాడు. రాజుగారు వినయంగా ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, గురువుగారు మంత్రోపదేశం చేశారు, మీ పాదాలను విడిచిపెట్టను, కానీ నేను అజ్ఞానినని లేకపోతే మూర్ఖుండని భావించక నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. మంత్రోపదేశం చేసిన నా గురువు ఎవరో తెలుసుకోకపోతే యావజ్జీవితం ఆ గురువు ఎవరో ఆ గురువు ఎవరో అనే బాధ ఉండిపోతుంది. గురువుని మనస్సులో భక్తితో పూజించాలంటే గురువు పేరు తెలియాలి, గురువు రూపం గుర్తుంది, పేరు తెలియాలి. ఈ పిచ్చివాడిని అనుగ్రహించి తమరి పేరు చెప్పండి కానీ ఆ పక్క నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే ఆయనకి ఆయనే చెప్పుకుంటాడు, ఆత్మనామ తన పేరు తాను చెప్పుకోకూడదని నియమం ఉన్నవాడు ఆయన. ఆయన మా ఆయన, నా పేరు లోపాముద్ర, దాన్ని బట్టి ఆయన ఎవరో గ్రహించు అనగానే అర్థమైపోయింది లోపాముద్ర వల్ల వాడు అగస్త్యుడు. వెంటనే రాజుగారికి మతిపోయి, అబ్బా అగస్త్య మహర్షి తమరేనా, వింధ్యపర్వత గర్వం సర్వం కర్వం చేసి వెంకటాచల ప్రాంతంలో చాలా కాలం ఉన్నారని మీ గురించి ఎన్నోసార్లు విన్నాను. మా కులగురువులైనటువంటి మహానుభావులైన గర్గాచార్యుల వారు, వశిష్ఠ మహర్షి, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, అత్రి, భరద్వాజుడు, వీళ్ళంతా మహాత్ములు, వీళ్ళు కనపడినప్పుడు వీళ్ళ పాదాల మీద పడమని చెప్పాడు. అబ్బా నీలాంటి మహానుభావుడిని అగస్త్యుడిని నేను వాళ్ళ దర్శనం చేసుకున్నాను, అగస్త్యుడు నాకు గురువు అయ్యాడా అని వెంటనే పాదాల మీద పడ్డాడు. అగస్త్యుడు ఎప్పుడు కపిల తీర్థం దగ్గర ఎక్కువ ఉంటాడు, ఏడు కొండల మీద ఎక్కడో చోట తరచుగా అగస్త్య దర్శనం మనకు అవుతుంది. అగస్త్యుడు తన పేరు చెప్పకుండానే అప్పుడప్పుడు పొట్టివాళ్ల రూపంలో కనపడతాడండి, కొద్దిగా పొట్టతో, ఎక్కువ పొట్ట లేకుండా, మరీ బానగడుపు కాకుండా, అసలు లోపలికి పోకుండా, బుజ్జి బొజ్జ కొంచెం పొట్టిగా ఉన్న ఎవరైనా వ్యక్తి జడలతో కనపడితే మాత్రం ఆయన అగస్త్యుడిగా గుర్తించండి. అగస్త్యుడు కావాలని ఆ రూపంలో గుజ్జు రూపంలో తిరుగుతాడట, గుజ్జు రూపును ఒకపాటి కొండబొజ్జ, మరీ పెద్ద కొండబొజ్జ కాదు, అలాంటి రూపంతో ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడి శరీరం అంతా విభూతి ఉంటుంది. అప్పుడప్పుడు ఏడు కొండల మీద ఒళ్ళంతా బూడిద పూసుకున్నవాడు ఎవడన్నా కనపడ్డాడంటే అతడు తప్పక అగస్త్య మహర్షి. మారు వేషాల్లో తిరుగుతాడు ఆయన, మనల్ని అప్పుడప్పుడు ఎవడన్నా గుర్తుపట్టినట్టు నటించి ప్రేమగా చూసి ఇలా వంకరగా చూసి వెళ్ళిపోయాడంటే, ముఖాముఖి చూడరు వాళ్ళు, ఇలా పక్కకి తిరిగి చూస్తూ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అగస్త్య మహర్షి యొక్క రూపాలని గ్రహించాలి. ఏడు కొండల మీద ఇలాంటి అనుభూతులు చాలా జరుగుతాయి. ఈ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు లాంటి మహానుభావులు కానీ, ఆ సనక సనందనాథులు కానీ, అగస్త్యుడు కానీ తప్పక కనపడతారు. అప్పుడప్పుడు అక్కడ హనుమంతుడు ఎర్రని మూతి కలిగిన పండు కోతి రూపంలో, చిన్న కోతి రూపంలో కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మనల్ని రక్షించడానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొండ మీద మీకు పావు కనపడితే పావుని జోలికి వెళ్ళకండి, రెండు చేతులు జోడించి నమస్కరించండి. ఆదిశేషుడు ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఇది వెంకటాచల మహాత్మ్యం చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. అలాంటి అనుభూతులు చాలామందికి కలిగాయి. కొండెక్కుతున్నప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళలో ముగ్గురు పావును చూశారు. కళ్ళ ముందు ఆ పావు చెరచెరచెరచెర వెళ్ళిపోయింది. అది కూడా తెల్ల పావు, తెల్లని రంగులో, స్వచ్ఛమైన శ్వేతమైన వర్ణంలో ఉన్న పావు ఆ కొండ మీద కనపడిందా ఆదిశేషుడు. 1000 పడగలతో అంత రూపంతో కనబడ్డాయన. అలా కనబడితే మనం తట్టుకోలేము. అందుకని చిన్న చిన్న పావుల రూపంలో, నాయనలారా మీ వెంట నేనున్నాను, రక్షిస్తానని చెప్పి అదృశ్యమైపోతాడు. అప్పుడప్పుడు చిన్న కోతి రూపంలో హనుమంతుడు మనకి దర్శనమిచ్చి, వెన్ను తట్టి, అభయమిచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. పొట్టివాడు రూపంలో అగస్త్యుడు, దిగంబర బాలుర రూపంలో, గోచిగుడ్డ పెట్టుకున్న బాలుర రూపంలో, లేదా చెక్క 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 మెట్లెక్కి వెళ్ళిపోతున్న పిల్లల రూపంలో సనక సనందనాథులు దర్శనమిస్తారు. అసలు ఆ కొండ మీద ఎన్ని అనుభూతులు, ఎన్ని విభూతులు! అది భూలోకంలో వైకుంఠం, అందులో ఉన్న ప్రతి పాషాణము సాలగ్రామ శిలయే. అంత గొప్పది ఆ క్షేత్రం అంటే. అందుకనే యుగ యుగాలుగా మహానుభావులు ఆ కొండ మీదకి అడుగు పెడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ జనాకర్షణ వస్తూనే ఉంటుంది. వాడు వీడు అనే తేడా లేకుండా యుగ యుగాలుగా మహానుభావులైనటువంటి ఋషులు, పీఠాధిపతులు, సద్గురువులు, అనేక రకాల మతాలను బోధించే వాళ్ళు కొండ మీద కడుతున్నారు. ఇన్ని రకాల విదేశాల దండయాత్రలు జరిగాయి, కానీ ఒక్కనాడు ఎవడన్నా కొండ మీదకి ఎక్కగలిగాడా, కొండను పడగొట్టగలిగాడా ఆలోచించండి ఒకసారి. ఆలయాల్లో ఆ కొండ తోలికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆ కొండ అంత పవిత్రమైన కొండ, మహాశక్తివంతమైన పర్వతం. ఒకవేళ ఎవడైనా నీచమతితో ఆ కొండ మీదకి వెడితే వాడు భ్రష్టుడు అవుతాడు, సర్వనాశనం అవుతాడు, దొరికి తీరుతాడు. అటువంటి కొండ కాబట్టే అగస్త్యుని దర్శనం ఈ శంఖణ భూపాలుడికి అదృష్టవశాత్తు లభించింది. అందుకే వినయంగా కాళ్ళు పట్టుకున్నాడు. అగస్త్యుడిని చూడగానే పులకించాడు. ఇంతలోనే ఆయన మాయమైపోయాడు. ఆయన ఎక్కువసేపు ఉండడు. గురువులతో ఎక్కువసేపు తిరగకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలండి. ఇక మనకి ఎంత ప్రేమ ఉన్నా గురువులను మరీ ఎక్కువగా సన్నిహితంగా అనవసర ప్రసంగాలతో బాధ పెట్టకూడదట. ఆయన అదృశ్యమైపోగానే ఈయన మళ్ళీ భక్తితోటి గురుపాదాలని తలుచుకుని, ఎంత భాగ్యం నాది, ఇంత పూర్వం నేను దురదృష్టవంతుడు అనుకున్నాను, రాజ్యం పోయింది నేర్చాను, పోతే పోయింది బోడి రాజ్యం, నా జీవితంలో ఎప్పుడైనా అగస్త్యుడిని ఇంత దగ్గరగా చూడగలిగానా, అగస్త్యుని ద్వారా మంత్రోపదేశం పొందానా, అగస్త్యుడి పాదాల మీద నా తల పెట్టగలిగానా, ఇవాళ రాజ్యం పోవడం వల్ల కదా గురువుగారి అనుగ్రహం లభించింది. ఒక్కొక్కప్పుడు సంపదలు పోవడం కూడా మనిషికి చాలా ఉపకారం చేస్తుంది. సంపన్నుండొరుగా నలేడు తన్నువున్ సంసారమున్నమ్మీ హింసింపూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసం పండంజుల ఆత్మకు సములుగా చింతించు అట్లౌట ఈ సంపన్నాంధుల కంజనంబు వినుమీ దారిద్ర్యమూహ్యం పగం. బాగా డబ్బు ఎక్కువైపోతే కొంతమందికి అహంకారం పెరుగుతుంది. ఇతరులను పూచిక పుల్ల కింద చూస్తారు. తన శరీరం, తన రాజ్యం, తన సమస్తం శాశ్వతం అనుకుంటాడు. అలాంటి పాపాత్మలకి ఈ నిరంతరం ఇతరులను హింసించటం వల్ల, ఇతరులను దూషించడం వల్ల, ఇతరులను బాధ పెట్టడం వల్ల, పరులను చులకనగా చూడడం వల్ల పాపం పట్టుకుని ఆ పాపం వల్ల భ్రష్టుడైపోతాడు. అదే దరిద్రుడైతేనో, అయ్యో నాకు దారిద్ర్యంలో ఇన్ని బాధలు ఉన్నాయి, రేపు పొద్దున్న నాలాంటి వాడు కూడా కనపడితే వాడికి ఎన్ని బాధలు ఉన్నాయో అని తన దారిద్ర్య బాధ తాను ఎరిగినవాడు కాబట్టి తక్కిన దారిద్రుల్ని చూచి హింసించడు, తిట్టడు, చులకనగా చూడడు, వాళ్ళని కొంచెం గౌరవంగా చూస్తాడు. ఎవరైనా డబ్బు పెరిగినప్పుడు ఆ డబ్బు వల్ల మంచి పనులు చేయకుండా అహంకారంతో గర్వించి ఇతరులను పాడు చేస్తున్నా, ఇతరులను చులకనగా చూస్తున్నా, అటువంటి వాడిని కొంతకాలం పాటు పేదవాడిని చేసి పేదరికపు బాధ అంటే ఏమిటో వాడికి తెలియజేసి ఆ కష్టం ఎరిగిన తర్వాత వాడి సంపద వాడికి ఇస్తే వాడు బుద్ధిమంతుడు అవుతాడు అని నారద మహర్షి భాగవతంలో యమళార్జున భంజనంలో చెప్పాడు. అందుకే రాజుగారు, నా కష్టం, నా సంపద పోవడం, నా రాజ్యం పోవడం నాకు ఉపయోగపడిందనుకుని గురువుగారికి నమస్కరించుకుని మళ్ళీ మళ్ళీ కొండెక్కాడు. అబ్బో ఆ కొండ అత్యద్భుతమైనది, అది కామధేనువు లాంటిది. కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువు. దేవలోకంలో ఉన్న చింతామణి లాంటిది. చింతామణి లోకసుఖం సురదృస్వర్గ సంపదం. చింతామణి అని ఒక మణి ఉన్నది, అది దేవలోకంలో ఉంటుంది, పాలసముద్రం చిరికినప్పుడు పుట్టింది. ఆ మడి దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది. ఈ కొండ కూడా అంతే, కోరిన కోరికలు తీర్చే చింతామణి లాంటిది. చింతామణి స్వర్గ సంపదని ఇస్తుంది, కానీ ఈ మణి ఉన్నదే ఈ వెంకటాచలమణి, ఇది మోక్ష సంపదని కూడా ఇస్తుంది అనుకుంటూ కొండెక్కాడు. ఈయన అదృష్టం, పుష్కరిణి తొందరగానే చేరాడు. ఇంత అలసిపోయినా శివప్రసాదం తిన్నాడు కదా, కపిలతీర్థంలో స్నానం చేయటం, కపిలేశ్వర స్వామివారి అభిషేక ప్రసాదం తినడం వల్ల మంచి సత్తా వచ్చింది, శక్తి వచ్చింది. ఆ శక్తితోటి చెక్క 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 కొండెక్కేశాడు, కొండ చేరాడు, అక్కడ పుష్కరిణిలో స్నానం చేశాడు. శరీర పలసటంతా తొలగిపోయింది. ఆ తర్వాత ఆ తడిబట్టలు ఇప్పితే కొత్త బట్టలు కట్టుకోవడానికి లేక ఆ బట్టల్ని కొంచెం పిండుకుని తడిబట్టలతో శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు జపం చేయకూడదు. కానీ ఇప్పుడు ఇతనికి బట్టలు లేవు, అందుకనే బట్టలు గట్టిగా పిండి ఒక్కసారి రెండు మూడు సార్లు అటు ఇటు పరిగెత్తాడు. అందులో ఉన్న నీళ్లు కారాయి. అప్పుడు కొంచెం పొడయ్యాక ఒక మెట్టు మీద కూర్చుని అగస్త్య మహర్షి ఉపదేశించిన పరమ పవిత్రమైనటువంటి వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని శ్రద్ధగా జపం చేశాడు. మీకు ఇంత పూర్వం ఒక కథ చెప్పాను, ఆత్మారాముడి కథ. అందులో 40 రోజులు జపం చేశాడు ఆత్మారాముడు, కానీ రాజుగారు ఒక్క పూట కేవలం 1000 సార్లే చేశాడు. అయినా ఆయనకి పరమాత్మ దర్శనం అయ్యింది. కారణం ఏమిటి అంటే, ఆత్మారాముడు మహాపాపాలు చేసినవాడు. దానం ఇచ్చేవాడిని ఇవ్వకుండా చేశాడు, పుచ్చుకునేవాడిని పుచ్చుకొని ఇవ్వకుండా చేశాడు, ఇతరులను అపహాస్యం చేశాడు, ద్రోహం చేశాడు. రాజుగారి దగ్గర అంత ద్రోహం లేదు. అందుకే జపము అందరికీ ఒకే రీతిగా చెయ్యమని గురువులు చెప్పరు. వారి వారి కర్మలని బట్టి పాపాలని బట్టి వారికి జప నియమాలు చెబుతారు. ఒక్కొక్కడు ఏమండి వాళ్ళనేమో 40 రోజులు చేయమన్నారండి, వీళ్ళని అక్షర లక్షలు చేయమన్నారండి, మాకు మాత్రం యథాశక్తి అన్నారండి, మా మీద పక్షపాతం అండి అంటారు అమాయకత్వంతో. పక్షపాతం ఏంటి, వాళ్ళకి అక్షర లక్షలు చేస్తే కానీ పాపం తొలగినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. నీకు అది లేదు కాబట్టి నిన్ను చేయమనలేదు. నీకు కొంచెం చాలు. ఒక్కొక్కడికి ఎంత తింటే కానీ కడుపు నిండదు, కానీ ఒక్కొక్కడికి 2 ఇడ్లీకి కడుపు నిండుతుంది. ఒకడికి 20 ఇడ్లీ తినారు, ఒకటి 2 ఇడ్లీ తినారు. ఇద్దరికి వాడికి 20 పెట్టారు, నాకు 2 పెట్టారంటే నీకు నిజంగా 20 పెడితే చచ్చిపోతావు. కాబట్టి అందరికీ ఎలా సరిపోతుంది, ఎవరికి ఏది కావాలో అది. ఒక్కొక్కళ్ళు ఎంత వేసవకాలమైనా వేడినీళ్ళు వేసుకుంటారు తెలుసా. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, మండిపోతున్న వేసవకాలంలో అసలు ఫిబ్రవరి నెల వచ్చిందంటే వాళ్ళు వేడినీళ్ళు పోసుకోగలిగే శక్తి ఎవరికి లేదు. వేసవకాలంలో ఏప్రిల్ మే నెలల్లో కూడా వేడినీళ్ళు పోసుకునేవాడని చూశాను నేను. వాళ్ళ శరీరం అది, అప్పుడు వేడినీళ్ళు పోసుకుంటే మరొకళ్ళు పిచ్చెక్కిపోతుంది. అలాగే ఒక్కొక్కళ్ళు ఉంటారు, గడ్డగట్టేస్తున్న చలిలో కూడా ఆ మంచు నీళ్ళలో దిగుతారు, వాళ్ళకి ఏమవుదట, వాళ్ళ శరీరం ఏమిటో మరి ఏ జన్మలో ఏం చేసుకున్నారు. పాషాణాలు గంగోత్రికి వచ్చాడు ఒక ఆయన, అందులో పొల్లాడు, నాకేం అవ్వలేదండి అంటాడు, లోపలంతా కొవ్వు. అలా ఉన్నప్పుడు మనకి ఆ చన్నీళ్ళు ఏం చెయ్యవు. అది భగవంతుడు వాడి శరీరానికి ఆ శక్తి ఇచ్చాడు. వాడు చన్నీళ్ళు వసుకున్నట్టుగా నువ్వు పోసుకుంటే నీకు కన్నీళ్ళు వస్తాయి, వాడు వేడినీళ్ళు వసుకున్నట్టు నువ్వు పోసుకుంటే నీకు కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ మంత్ర జపములు కూడా ఎవరు ఎవరు ఏ ఏ స్థాయిలో ఉంటే దానికి తగిన రీతిలో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గోదానం ఉంది, ఒక ఆయనకి చక్క 10,000కే అది గోవు దొరుకుతుంది, ఒక్కొక్క ఆయనకి 25,000కే రాదు. ఎందుకని, ఆ గోవు ఖరీదు 25, ఈ గోవు ఖరీదు 10. ఎందుకనంటే ఆ గోవుకి ఆ విలువ ఉంది. ఆయన అది కపిల గోవు, ఇది మామూలు గోవు. ఆ రోజున ప్రయాణానికి ఒక్కొక్క రోజు టికెట్ ఉంది. ఆ టికెట్ నా అదృష్టం బాగుండు దొరికింది అనుకోండి, ఏసీ టికెట్ 700కే దొరికేస్తుంది. అదే తత్కాల తీసుకుంటే 1200 అవుతుంది. ఒక ఆయన అన్నాడు, అదేంటండి గురువు గారు, ఏసీ టికెట్కి వాళ్ళకి 700 అయింది, నాకు 1200 ఎందుకు అయిందంటే ఏం చేయను, అది ముందు చేశాడు 700 అయింది, నువ్వేమో తత్కాల తీసావు 1200 అయింది. ఇవన్నీ కూడా సామాన్య ధర్మాలు చెబితే మీకు కొంచెం బాగా వెలుగుతుంది. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, శంఖణ భూపాలుడు అంత ఎక్కువ పాపి కాదు. ఏదో చిన్న దోషం చేశాడు, రాజ్యం పోయింది. అందువల్ల ఇప్పుడు అగస్త్యుడు ఇచ్చిన మంత్రం ఒక్క పూట ఏక ఆసనం మీద కూర్చుని 1000 చేయగానే టక్కన ఆయనకు వెంకటేశ్వర దర్శనం అయ్యింది. అదే ఆత్మారాముడి పాపం పుచ్చిపోయింది. అందుకని ఆ పుచ్చిపోయిన పాపం మొత్తం పోవడానికి 40 రోజులు చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఎప్పుడైనా మంత్రోపదేశం పొందినవాడు మా గురువుగారు ఎన్నిసార్లు చేయమన్నారు ఏమిటి, వాళ్ళు అన్నిసార్లు ఏమిటి, ఇలా ఇతరులతో పోల్చుకోకండి. ఎవరి యొక్క యోగము, ఎవరి ధర్మము, ఎవరి జపనీయము వారిదే. అస్సలు మనం ఇతరులతో పోల్చుకోకూడదు కూడా. ఎలా పోల్చుకుంటాం, ఇప్పుడు ఆయనకి జుట్టు ఎక్కువ ఉన్న ఆయనకి సేసాడు నూనె కావాలి, ఆయనకి సేసాడు ఎందుకు, చుక్క వేస్తే మొత్తం కిందకి జారిపోతుంది. అందువల్ల దాన్ని దీన్ని ఎలా పోలుస్తాం. ఈ మహాత్ముడు శంకర భూపాలుడి చరిత్ర చాలా గొప్పది. ఇప్పుడు టక్కన అలాగా జపం చేశాడో లేదో ఎదురుగుండా ఆయనకి సరోవర తీరంలో పుష్కరిణీ తీరంలో ఒక మహాపురుష దర్శనమైంది. హార కొండల కిరీటాది భూషణ భర్మ చేలకాంతుల ప్రకాశించువాడు, తులసికాదళ పరిమళ పుష్పహార విరాజిత సూక్ష్మోదరంబువాడు, తిల్లకాంక నెటల ప్రదేశమందు వసించు కమనీయ కుటిలాల కములవాడు, శ్రీవత్స కౌస్తుభ చిహ్నముల్ కలవాడు, కరుణ నొప్పిన గొప్ప కనులవాడు, శంఖ చక్ర గదాబ్జహస్తములవాడు, వరమునందు వరమునందబ్ధిసుతనుంచి పరగువాడు, ఇరుగడల భూమి నీళ్ళల వరయువాడు, దినపాలన వనరింపతి ఉరువాడు. శ్రీమన్నారాయణ స్వామివారి దర్శనం ఆ కొండ మీద అయింది ఆయనకి. ఆయన ఎలా ఉన్నాడు? ఆపాదమస్తకం నీలంగా ఉన్నది శరీరం, నీలమేఘఛాయ శరీరుడు. మెడనిండా గొలుసులేసుకున్నాడు, అద్భుతమైన కిరీటం ధరించాడు, బంగారపు ఆభరణాలు ధరించాడు, చెవులకు మకర కుండలాలు ఉన్నాయి, తులసీదళాలు మాలగుచ్చి ఎవరో ఆయన మెడలో వేశారు, తులసీమాలలతో సువాసనతో ఉన్న తులసీమాలలతో ఉన్నాడు ఆయన. ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుము, ఆ బొడ్డులో నుంచి తామర పువ్వు, తామర పువ్వులోంచి నాలుగు ముఖాలతో ఉన్న బిడ్డ బ్రహ్మదేవుడు ఆడుకుంటున్న నాభీస్థలం కలిగిన వాడు ఆయన. శ్రీవత్సమనే పుట్టుమచ్చ కుడివేపున్నది, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఎడం వైపు ఉంది, కౌస్తుభమణి మెడలో ధగధగా మెరిసిపోతోంది, కళ్ళల్లోంచి కరుణ తొణికిసలాడుతోంది. ఆయన పరమ కరుణారస స్వరూపుడు. ఆయన శంఖ చక్ర గదా పద్మాలని చేతిలో ధరించాడు. ఆయన అటువంటి మహాత్ముణ్ణి, సకల లోకేశ్వరుణ్ణి, రాజాధిరాజు అని పిలవబడేటటువంటి వాణ్ణి, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, పద్మనాభుణ్ణి, దామోదరుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరిచిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్ర సుశీతలుడై సకలాభరణ భూషితుడై అనేక పరివారం తనని సేవిస్తూ ఉండగా దర్శనమిచ్చిన స్వామివారి పాదాల మీద పడి, దేవదేవ మహాత్మా దీన రక్షక జగన్నాయక కరుణతో నన్ను చూడు, మునుపు మా పూర్వుల కొనర నీవిచ్చిన పృథ్వీ శాత్రువుల కొప్పిల్చి వచ్చి అతి దీన దశ నొందినట్టి నాకిప్పుడు ప్రత్యక్షమైతివి పరమ పురుష, నా శాత్రువుల దృల్చి నారాజ్యమిప్పించుమనిన శంఖనున కిట్టనియ చక్రి. భక్తితో ఆయన పాదాల మీద పడ్డాడు.